వాడిలో ఉన్న అంతర్యామి చైతన్యం వల్లనే వాడి నైపుణ్యం వాడికి వచ్చింది. కవికి కవిత్వ నైపుణ్యం ఎలా వచ్చిందో, సంగీతకారుడికి సంగీత నైపుణ్యం ఎలా వచ్చిందో, దొంగకు దొంగ నైపుణ్యం కూడా అలాగే వచ్చింది. అదో ఆత్తు, దానికో పరంపర ఉంది, దానికో కుటుంబాలు ఉన్నాయి. కళ కళగా గొప్పదే, దొంగతనం కూడా గొప్పదే. అందుకే ఎక్కడైనా పెద్ద దొంగతనం జరిగిందంటే ఒక పోలీసుని పిలిపిస్తారు. ఆ పోలీసు గొప్ప దొంగతనం జరిగితే గొప్ప పోలీస్ ఆఫీసర్ని పిలిపిస్తారు, అతనికి అప్పచెప్తారు. అయ్యా నీకు ఈ కేసు అప్పచెప్పాం, మామూలు మా కానిస్టేబుళ్ళు ఈ ఎస్పీలు తెలుసుకోలేకపోతున్నారు అని ఎక్కడో స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. వాడు ఆ దొంగతనం జరిగే చోటుకు వెళ్తాడు, అబ్జర్వ్ చేస్తాడు, ఈ దొంగ ఎలా వచ్చుంటాడు, ఎలా దోచుకుంటాడు, ఆ దోచుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, ఆ వస్తువుని ఎలా తీసుంటాడు వీడు ఊహిస్తాడు. ఊహించినప్పుడు ఏం జరిగింది మీరు ఆలోచించండి, వాడి మెదడులో ఉన్న వ్యవస్థను ఆలోచించండి. ఇక్కడ అంటే వాడు కూడా పూర్తిగా దొంగ అయిపోయాడు ఆఫీసులు, అవునా లేదా? వాడు పూర్తిగా దొంగ అయితేనే దొంగ గురించి తెలుసుకోగలడు. పాము కాళ్ళు పాముకే తెలుస్తాయని సామెతలు మనకి, దొంగ గురించి దొంగకే తెలుస్తుంది. మరికొన్ని మనం పాశ్చాత్య చిత్రాల్లోని, మన చిత్రాల్లోని, మన కథల్లో కూడా తెలుసుకుంటూ ఉంటాం. ఎవడైనా గొప్ప దొంగ దోచుకుని పోతే ఏ పోలీసు వాడి వల్ల కానప్పుడు మనం చాలా కాలం నుంచి భయంకరమైన కట్టుదిట్టంలో బంధించిన గజదొంగ ఉన్నాడు కదా, ఆయన్ని ఈ విషయంలో వినియోగిద్దాం పోలీసుల తరపున. అప్పుడు వాడు వెళ్ళి వాడిని పట్టుకుంటాట. అప్పుడు ఏమైంది, దొంగ అనే స్కిల్ పాజిటివ్గా ఉపయోగపడిందా లేదా? దాని యూసేజ్ బట్టి, దాని యూటిలైజేషన్ బట్టి అది చెడ్డ మంచా అని తెలిచాం, కానీ స్కిల్గా గొప్పదే కదా. ఆ దొంగతనమైన స్కిల్ ఉందే, అది ఈశ్వర స్వరూపం. సృష్టిలో ఎక్కడ ఏ నైపుణ్యం కనబడ్డా అది భగవద్విభూతే. అయితే ఆ నైపుణ్యం ఏదో నా నెత్తి మీద రాకుండా ఉంటే చాలు స్వామి అని నమస్కారం చేసుకోవడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. అందరూ నిపుణులే, ఆ నిపుణత్వం నా మీద చూపించకపోతే చాలు, నా దేశం మీద చూపించకపోతే చాలు. ఈ వంచన, ఈ ఇవి స్కామ్లు, ఇవేవి నా మీద చూపించకు. ఇదిగో నా మీద యుద్ధానికి వస్తున్న శత్రువులు ఉన్నారే, వాళ్ళకి దొరకకుండా వాళ్ళని ఎలా దెబ్బతీయచ్చో అటు చూపించు ఆ వ్యూహంలో. కనుక ఈ స్కిల్ని పాజిటివ్గా వాడాలి, నెగిటివ్గా కాదు. పైగా చుట్టూ మోసగాళ్ళు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు మోసానికి గురి కాకుండా ఉండాలంటే తానెంత మోసగాడవాలి. వాడు స్థాయునాం పతయే నమః, మంచి దొంగల నిపుణుడైన వాడే బాగా ఆఫీసుని మేనేజ్ చేయగలడు. వాడు ముఖం చూడగానే వాడు ఎంత దొంగ పోల్చుకోగలిగే కాలగాలి వాడు. అందుకు ఈ స్కిల్స్ అనేటటువంటి వాటిని అంటకుండా చూస్తే ఎంత గొప్ప విషయం ఉంటుందో చూడండి. ఆ చూడగలగడం నేర్పుతుంది వేదం మనకి. పరమార్థం ప్రయోజనం అనేది ఇంకో రకంగా ఆలోచిస్తే ముందే చెప్పినట్లుగా ఘోర రూపులైన దొంగల బాధ మనకు లేకుండా చేస్తాడు. అసలు దొంగలను మాత్రం ఎందుకు పెట్టాలండి భగవంతుడు? అయ్యా వ్యవస్థలో అందరూ ఉంటారు, అందరూ ఉండాలి, ఇది మొదటి నుంచి ఉన్న విషయమే. అయితే కొన్ని వ్యవస్థల్లో మెజారిటీ మైనారిటీలు తేడా, ఒక్కోసారి వీళ్ళే ఎక్కువైపోయే ప్రమాదం వచ్చినప్పుడు కట్ చేయాల్సిందే. కానీ వ్యవస్థలో అందరూ ఉంటారు, ఉండాలి. ఉన్నప్పుడు వ్యవస్థ ఈశ్వరుడైనప్పుడు ప్రతి వాళ్ళలోనే ఆయన కనిపిస్తాడు. అసలు దొంగ ఎందుకు వస్తాడో మన శాస్త్రం చెప్పింది ఇక్కడ చూడండి. నీది కాని సొమ్ము నీ దగ్గరుంటే భగవంతుడు మూడింటిని ప్రేరేపిస్తాడట ప్రకృతిలోంచి, మూడింటిని. వేటిని అంటే చోర అగ్ని రాజా, ముగ్గురిని ప్రేరేపిస్తాడు. చోరులని, అగ్నిని, రాజుని. అక్రమార్జన పేరుకుంటే దొంగలు ముందొచ్చి దోచుకుంటారు. ఇంకా ఏదైనా మిగిలితే అగ్ని తగల పెడతాడు, ఇంకా మిగిలి ఉంటే రైడింగ్ జరుగుతుంది. కనిపిస్తున్నది రాజు అంటే పాలకుడు అని అర్థం. వాళ్ళు వచ్చి రైడ్ చేసి తీసుకుపోతారు. ఈ మూడు విధములుగా నీది కాని సొమ్ము నీ నుంచి తీసుకుపోబడుతుంది అని శాస్త్రం మనకి చెప్తూ ఉన్నటువంటిది. అయితే నేను చాలా న్యాయంగా సంపాదించానండి అంటాం. మన సంపాదించే ప్రయత్నంలో న్యాయం ఉండొచ్చు, కానీ ఎక్కడ నుంచి ఏ అన్యాయం మనకు తెలియకుండా జరిగిందో మనకు తెలియదు. ఈ జన్మలోనే కాదు, గత జన్మల్లో ఉన్న అక్రమాలు మాత్రం ఊరుకుంటాయా, అవి కూడా ఇప్పటి సంపాదనకి హేతువులు అవుతాయి. దాన్ని దోచుకోవడానికి వండి పంపిస్తాడు, ఇలాగా వాడు వచ్చి తీసుకుపోతాడు. ఇలాంటి ఈ ముగ్గురిని ప్రేరేపించేది విశ్వవ్యాపకమైన ఈశ్వర వ్యవస్థే ప్రేరేపిస్తుంది. అందుకు ఈ ముగ్గురు కూడా భగవత్ స్వరూపులే, రుద్రస్వరూపులే. ఆ కారణం చేత పరమేశ్వర చోరాదుల వల్ల నాకు ప్రమాదం లేకుండా ఉండుగాక అని తనని తాను సంపాదించుకున్న వాటిని రక్షణ కల్పించుకోవడానికి రుద్రం ఏ విధంగా పనికి వస్తుందో అర్థం చేసుకోండి. అందరి బుద్ధులు ఎందు ఉండేవాడు ఆ చోరుడు బుద్ధి ఎందు ఉండి ఆ బుద్ధి వీడి వైపు ప్రయోగింపబడకుండా రక్షిస్తూ ఉంటాడు. అంటే చోరుల్ని ప్రేరేపించేవాడు శివుడే అయితే మరి చోరులకి పాపం అంటదా? ఇది కూడా ప్రశ్న. ఎందుకంటే ఎన్ని ప్రశ్నలు పుడతాయో ముందు నేను ఊహించుకోవాలి. అదొకటి. చోరులకి ఆ పాపం చేస్తే ఇదే మనకు పాపపుణ్య వ్యవస్థలో చాలా కన్ఫ్యూజన్లు వస్తూ ఉంటాయి. వాడు కర్మ కొద్దీ వాడు చచ్చాడండి, అందుకు వాడు చంపేశాడు. వాడు కర్మ కొద్దీ వాడు చచ్చినప్పుడు చంపిన వాడికి దోషం ఏముంది? వాడి కర్మ కొద్దీ ఈశ్వర ప్రేరణ చేత దొంగ వచ్చినప్పుడు ఆ దొంగ ఈశ్వర స్వరూపుడు, దొంగకు పాపం అంటదా? ఇది ఇక్కడ విశేషం. దీని గురించి తెలుసుకోవాలంటే ఆ దొంగకి పాపం చేసే సంస్కారం ఉంది వాళ్ళో. వాడు ఎలాగైనా దొంగతనం చేస్తాడు. వాడు ఆ దొంగతనం చేసి పాపం అనుభవిస్తాడు. వాడు వాడి యొక్క ఆ సంస్కారములు ప్రేరేపిస్తున్నాయి ఆ దొంగని పాపం చెయ్యమని. అయితే ఆ చేసే పాపం ఏమిదో వీడి మీదే జరిగింది అంటే అది అనుభవించే పాపం వీడి దగ్గర ఉంది అనమాట. అది అర్థం. అది యోగంలో తేడా తప్ప వీడు దొంగలాడాడు కదా అని వీడిని ఈశ్వర ప్రేరణను విడిచిపెట్టాడు. వాడికి వేయాల్సిన శిక్ష మళ్ళీ వాడికి వేస్తాడే వదలలే. ఈ విధంగా అటు శిక్షిస్తాడు. వాడి ప్రేరణ వాడి విధి కాకపోతే మరుగు దగ్గరికి వెళ్తాడు. అయితే ఈశ్వరుణ్ణి కానీ ప్రార్థిస్తే వాడు మన దగ్గరికి రాకుండా జాగ్రత్త పడతాం. అందుకు ఈశ్వరుడు ఈ రూపంతో ఉన్నవాడు అని చెప్పాం. అసలు ఇందిర దొంగలు ఆయన అన్నామే, అసలు ఆయన యొక్క దొంగతనం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఎంత దొంగ అండి ఆయన. దొంగ అయిన వాడు కేవలం దొంగలనే వృత్తిలో ఉన్నవాళ్లే కాదు, ప్రతి వాడిలో దొంగున్నాడు. గుర్తుంచుకోండి, మనలో ఎన్ని దొంగ బుద్ధులున్నాయో మనకు తెలుసు. ఏ నెగిటివ్ చెప్పినా ఎదురుగా ఉందేమో చూస్తాం, ఏ మంచి చెప్పినా నాలో ఉందేమో అనుకుంటాం. ఉందేమో కాదు, ఉందనే అనుకుంటాం. అది వచ్చింది ప్రారంభం. చెడు మాత్రం ఎదురుగా చూస్తాం, అది మన వ్యవస్థ. కానీ పరిశీలించేస్తే మనలో దొంగతనం చాలా ఉంది. కల్లా కపటం ఈ రెండే దొంగటే. ఎంత కపటపు బుద్ధులండి. లోపల ఒకటి ఉంచుకుంటాం, బయట ఒకటి మాట్లాడతాం. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? చచ్చచ్చే నేను అలా మాట్లాడలేదే, అది లోపల నువ్వు ఫలానా అంటున్నావు కదా అని చెప్తే మళ్ళీ గొడవ. ఒప్పుకోడు తొందరగా. కపటం ఆ వ్యవస్థ, మానసిక వ్యవస్థ ఇది పెద్ద దొంగతనం. పైగా ఎక్కడ ఒక పెద్ద పచ్చని మేడ చూసినా బలి కట్టాడు కదా, మరి అంతే అన్యాయంగా సంపాదించాడు కట్టాడు. వాడు అన్యాయంగా సంపాదించాడు వీళ్ళు అకౌంట్ చూసి వచ్చినట్టు. అసలు బాధ ఏమిటంటే అది తన దగ్గర లేదే అనేది ఆ అసూయ. అసలు బాధ వాడికి ఆ అసూయ ఏం చేసింది, ఆ సొమ్ము తన దగ్గర లేదే, అది నాదైతే బాగుండు అని అప్పుడే వీడి మనసు దొంగలాడేసాడు. భయం చేత కొంతమంది మంచివాళ్ళుగా మిగిలిపోయారండి. అవకాశం లేక చాలామంది మంచివాళ్ళు అయిపోయారు పాపం లోకంలో. అవకాశం ఉంటే ప్రతి వాడు దోచుకోగలడు పాపం. అందుకు దొంగలతో ఆ ప్రపంచమంతా చెడిపోతుంది అంటారు. ఇద్దరు కలిస్తే ప్రతి ఇద్దరు మాట్లాడినా ప్రపంచం చెడిపోతుంది అని ప్రతి ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏ ప్రపంచం చెడిపోయింది ఎవరికి అర్థం కాదు. అందుకు అందరం చెడిపోయే ఉన్నామని తెలుసుకుని ప్రతి వాడిలోని దొంగున్నాడు. కల్లా కపటం దాగి ఉన్నాయి ఎన్ని. అయితే మనం అనుకుంటాం కపటంతా అవతల వాడిని కప్పేశామని. అవతల వాడిని కప్పలేదు, నీ లోపల ఉన్న సత్యస్వరూపుడైన పరమేశ్వరుని కప్పేస్తున్నావు ఈ కపటం చేత. అలాంటి ఒక కపటం ఉన్న మనస్సుందే దీనికి ఎప్పుడు. అందుకే శంకరులు అంటారు, ప్రలోభాజ్యై అర్థాహరణ పరతంత్రో ధనిగృహేహి ధనిగృహే ప్రవేశోద్యుక్త సంభ్రమతి బహుదా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధం కురు కృపా. ఓ దొంగల నాయకుడా, మంచి దొంగల నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? గొప్ప గొప్ప దొంగలందరినీ ఏరుకుని తన కంట్రోల్లో పెట్టుకోవాలి. మరి ఇంత దొంగల నాయకుడివేనే నీ కన్ను కప్పి ఒక దొంగన్నాడయ్యా, వాడున్నాడు వాడిని తీసేసుకో, వాడి వల్ల నాకు అనవసరంగా చెడ్డ పేరు వచ్చేస్తుంది. వాడెవడు? ఇమం చేతశ్చోరం, నా చిత్తం అనే దొంగున్నాడు. వీడు ఎట్లాంటి వాడంటే ప్రలోభాజ్యై, ప్రలోభాదులు మొదలైన వాటితో అర్థాహరణ పరతంత్ర ధనాన్ని దొంగలించాలనేటటువంటి బుద్ధితో ధనిగృహే ప్రవేశోద్యుక్త సన్ అందరి ఇళ్లలోకి ప్రవేశించి దోచుకుంటూ ఉంటాడయ్యా. ఇట్లాంటి దొంగగుడు ఉంటే కథమిహ సహే శంకర విభో. ఎప్పుడైనా సరే ఒక రంగంలో ప్రముఖుడైన వాడు తన మించి ఒకడు ఎదిగిపోతుంటే చూడకూడదు, వాడిని వెంటనే తెచ్చుకొని వాడిని డామినేట్ చేసేయాలి. అందుకు నీలాంటి పెద్ద దొంగల నాయకుడు ఉంటూ ఉంటే ఈ దొంగను ఎందుకయ్యా చలామణి చేస్తావు, వీడిని తీసుకుని నిజంలో కలుపుకో. తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా. ఈ మనస్సు అనే దొంగని నీకు అధీనం చేసుకుని వాడిని అధీనమైపోతే ఇంకా నాలో దోషమే ఉందయ్యా, మనస్సే కదా దోషాల వాళ్ళం. మనస్సును నువ్వు తీసుకుంటే ఇంకా నేను శుద్ధుణ్ణి, మయి నిరపరాధే కురు కృపాం, అప్పుడు నాపై దయ చూపించవయ్యా అని అడిగారండి. ఎంత గొప్ప విశేషం చెప్పారు. అందుకు దొంగల నాయకుడైన ఆ పరమేశ్వరుడు కపటపు బుద్ధిని దోచుకోమని చెప్పాలి. కపటంతో అవతల వాళ్ళకి టోపీ పెట్టేమని కాదు, మన ఆత్మని మనం నాశనం చేసుకుంటున్నామని గుర్తు చేసుకోవాలి. కనుక ఈ దొంగని ముందు కంట్రోల్ చేయవయ్యా అని దొంగల నాయకుడిని అడిగారు శంకరులు. ఇది నేర్చుకోవాలి. ఇలాగే ఈ దొంగడు యొక్క సుగుణములు కూడా చాలా ఉన్నాయండి. కొందరిని చాలా ఫ్రాంక్ అండి అంటూ ఉంటారు. ఎవరి దగ్గర చెల్లే చోట, చెల్లని చోట ఏం ఫ్రాంక్ అండి. ఆఫీసర్ దగ్గరికి వెళతాం, ఫైల్ చూపిస్తాం, వాడు రెండు తిడితే వీడు మనసులో 10 తిడతాడు. బయటకు ఏంటంటున్నా, ఏమనలేదండి మీలాంటి వాళ్ళు లేరండి అంటాడు. అది నిజమే, నేను అలాంటి వాడిని, నాలాంటి వాళ్ళు లేడు. నాలాంటి దుర్మార్గుడు లేడా, నాలాంటి సన్మార్గుడు లేడా, అది వేరే విషయం. లోపల మాత్రం అనేక తిట్లు, బయటకు మాత్రం హీహీ నమస్కారం. ఇంత కపటం అండి. అక్కడ కపటం లేకపోతే అక్కడ నేను ఫ్రాంక్ అండి అంటే అయిపోయింది అక్కడ. కనుక చెల్లే చోట ఫ్రాంక్ అంతా కూడా. అందుకు ప్రతి వాడిలో ఉంటుంది ఈ ధర్మం, ఉండాలి కూడా. అందుకు అవసరమైనంత వరకు మంచిదే. ఇందాక చెప్పినట్టు పాజిటివ్ అండ్ నెగటివ్ ఏదుందో ఇవన్నీ కూడా ఇలా మనం భావించినప్పుడు ఆ దొంగల నాయకుడు దొంగతనాన్ని మాత్రం ఎందుకు ఊరుకోవాలి, ఆయన దొంగతనం కూడా బయటపెడదాం. ఏమిటయ్యా దొంగతనం? గురు తెరిగిన దొంగ, వీడి గురిలోన దాగి దొంగ, తావి కొన్న దొంగ తగిలి పట్టుండిదే గోవులను దొంగ కూగూగు. ఈ దొంగావతారమే కృష్ణావతారం అంటే మరి ఏంటి కదా. కృష్ణుణ్ణి జార చౌర మేరు ధీర సాధు జన మందార అన్నారు రామదాసుడు వారు. ఆ చౌరత్వం అంతా చూపించాడు. ఈ వంచతే పరివంచతే ఇవన్నీ మీకు రేపల్లెలో చూపించి ఎలా వ్యవహరించాడు, అందులో ఆయన ఎంత తత్వాన్ని ఆవిష్కరించాడు. ఈ ఆ విధంగా ఇక్కడ మనకి ముందు చెప్పినట్లుగా గోపాలుడు విష్ణువు కూడా కనిపిస్తాడు. ఇదంతా మనకి భాగవతంలో కనిపించే కృష్ణస్వరూపమే. పైగా పెద్ద దొంగ ఆయనేట. దొంగ అంటే ఉష్ణీషినే గిరిచరాజ కులుంచానాం పతయే నమః అని మరొకటి. కులుంచానాం ట్రెస్పాసర్స్ అని చెప్తున్నాడండి ఇక్కడ. కబ్జాదారులు వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడికి కూడా నమస్కారం పెట్టారు. ఉష్ణీషినే అంటే ముసుగు వేసుకు తిరిగే వాళ్ళు అని అర్థం. ముసుగులు వేసుకుంటారు కనబడకుండా, ముసుగు దొంగలు ఉన్నారు అలా ఉండేవాళ్ళు అని అర్థం. ఈ ముసుగు దొంగ ఉన్నారే, ఆ ముసుగు దొంగ కూడా ఈయనే. ఆయన పెద్ద ముసుగు దొంగ. అందుకే మరుగేలరా ఓ రాఘవ, మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన. విశ్వమంతా నీవే నిండి ఉన్నావే కానీ కనబడట్లేదే. ఇంతకంటే దొంగతనం మరేముందయ్యా. ప్రతి చోట ఉండి కనబడకుండా దాక్కున్నావు. అందుకు ఆ కనబడకుండా దాక్కున్న వాడిని పట్టుకోవాలి. నా ఒంటి నిండా నీ చైతన్యాన్ని నింపి ఎక్కడో కొండ గుహల్లో దాక్కున్నట్టు నా హృదయ గుహలో కనబడకుండా దాక్కున్నావు. ఈ దొంగని పట్టడం మహా కష్టమవుతోంది నాకు అని అడుగుతున్నారు. అందుకు ఇప్పుడు చెప్పండి ఎవడు దొంగ? ఆయన అంత దొంగ గనుకనే విశ్వంలో ఈ దొంగ వ్యవస్థ అంతా పెట్టాడు. ఆ సూర్యభగవానుడు మనకు తెలియకుండానే అన్నీ తీసుకుపోతున్నాడే. ఇలాగా కాలం అతిపెద్ద దొంగ. ఈరోజు ఈ వస్తువు నాది అనుకుంటే మనకు తెలియకుండానే తీసుకుపోతుంది. కాలం మనం చూస్తూ ఉండగా దొంగలాడే పశ్యతో హరుడు. ఇలాగ కాలస్వరూపుడైన పరమేశ్వరుడు దొంగే. కనుక చోర వ్యవస్థ అనేటటువంటిది ఈశ్వర వ్యవస్థలో ఒక భాగం. ఎన్ని యాంగిల్స్లో ఈ దొంగలను అర్థం చేసుకోవచ్చు మీరు ఆలోచించండి. ఇలాగ ఉన్నటువంటి ఈ దొంగ మనల్ని అఘోర రూపుడై అనుగ్రహించాలి అని చెప్పి ఆ ఘోరమైన స్వరూపాల్ని ఇక్కడ వరకు వివరించుతున్నారు. నమ ఆయచ్చద్భ్యో విసృజద్భ్యచ్చవో నమః, నమోశ్చద్భ్యో విద్యద్భ్యశ్చవో నమః, నమ ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః అని వస్తుంది. ఇక్కడ ఈ మూడవ అనువాకానికి అంతటికీ కలిపి ఒక మంత్రంగా చెప్పారు ఇది. ఈ మంత్రగుచ్ఛానికి అధిదేవత ఎలా ఉంటాడో ఆ రూపాన్ని నిన్న చెప్పుకున్నాం మనం. ఒక్కొక్క మంత్రం అధిదేవత ఎలా ఉంటారని ముత్యాల సంపదతో ఉన్నటువంటి ఆ స్వామిని వర్ణించాం. అలాగే చంద్రార్ధమౌరిం కాలారిం వ్యాళ యజ్ఞోపవీతినం అనేటువంటి శ్లోకంలో స్వామి యొక్క మూర్తిని అధ్యబోచ దధివత్త మంత్రానికి అధిదేవత చెప్పాం. ఇక్కడ ఈ మొత్తం మంత్రాలకి అధిదేవతగా ఉన్నటువంటి వాడు ఆ పరమేశ్వరుడు ఎలాగో చూడండి వర్ణిస్తున్నారు. రూపయవ్వన సంపన్న ముత్తేవ వన దేవత పుష్పిత అశోక పున్నాగ సహకార శిఖోపమహ. అమ్మవారు ఉన్నారట ఆయన పక్కన ఈ స్వరూపంలో. ప్రతి స్వరూపంలో ఆవిడ ఉంటారు పక్కన. ఆవిడ ఎలా ఉన్నారంటే రూపయవ్వన సంపన్న మూర్చేవ వన దేవత. ఎందుకంటే అడవుల్లో తిరిగే దొంగల గురించి కూడా ఇక్కడ వర్ణించారు. అరణ్యానాం పతయే నమః, అడవుల్లో తిరిగేవాడు నిచేరవే పరిచరాయా, ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతున్న దొంగలు, బాగా ఆక్రమించి తిరిగే దొంగలు, అంటే బందిపోటు దొంగలు మొదలైనటువంటి వాళ్ళు, గుంపులు గుంపులుగా తిరిగే దొంగలు ఎందరోనో వర్ణించారు ఇక్కడ. ఈ రకరకములైనటువంటి దోపిడీదారులు దొంగలు వీరందరినీ వర్ణించినటువంటి మహామంత్రానికి అధిదేవత ప్రత్యర్థి దేవతలుగా చెప్పబడుతున్నటువంటి ఈశ్వర స్వరూపం ఎలా ఉందో ఇక్కడ చూడండి. రూపయవ్వన సంపన్న అమ్మవారు ఆ త్రిపుర సుందరీదేవి మూర్త్యేవ వనదేవత, వనదేవతే రూపు కట్టుకున్నదా అన్నట్లుగా పువ్వులతో చేసిన వస్త్రాలు ధరించింది ఆవిడ. అంటే ఆరణ్యకములైన ఆటవికమైన పువ్వులతో అల్లిన వస్త్రం వేసుకుంది. ఆ వస్త్రాలు ధరించి ఆ తల్లి అకళంక శరత్పూర్ణ చంద్రబింబ సమానన, ఆ ముఖంలో ఏ మచ్చా లేనటువంటి పూర్ణ శరత్కాలపు చంద్రుని వలె ప్రసన్న వదనంతో ఉన్నది ఆ తల్లి. ప్రాతర్విబుద్ధ పద్మాభం వసానం చర్మ కోమలం, అమ్మ యొక్క ఆ శరీరమంతా కూడా అప్పుడే వికసించిన కమలము వలె శోభిస్తూ ఉండగా అక్కడ స్వామి ఆ తల్లి పక్కనే ఉన్నారట. ఆయన ఎలా ఉన్నారు అంటే అపూర్వమైన సౌందర్యంతో ప్రకాశిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. చక్కగా తల బిగించి జటాజూటం కట్టుకుని దానిపై ఒక నెమలి పించాన్ని పెట్టుకున్నట్ట ఆయన, చూడండి స్వరూపం. అలా పెట్టుకుని ఆటవికులకి అవసరమైనటువంటి వస్త్రధారణ చేసి తాను ధనుస్సుని బాణాన్ని అమ్మవారి చేతికి ఇచ్చేసట్ట. విలాసంగా తన ఎడమ చేతిని అమ్మవారిని నడుం చుట్టూ చుట్టేట ఆయన. ఆ చుట్టుకున్నప్పుడు ఒక వడ్డాణం పెట్టినట్టు ఉండి కుడి చేత్తో పూలగుత్తి పట్టుకుని ఉన్నట్ట. ఇలా ఉన్నటువంటి ఆది కిరాత స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి అధిదేవత అని చెప్పారు. ఈ స్వరూపాన్ని తలంచుకుంటే చాలు ఈ దొంగల బాధలు ఏవి మనకి మన దేశానికి ఉండవు. ఆ విధంగా కాపాడమని ఈ స్వరూపాన్ని మనం నమస్కరిద్దాం. ఇది ఆది కిరాత స్వామి యొక్క అద్భుతమైన స్వరూపాన్ని ఇందులో వర్ణించి చూపిస్తున్నారు. ఇందులో అమ్మవారి చేతికి ఎందుకయ్యా ఇవి ఇచ్చేసాడు అంటే అర్థం పరమేశ్వరుడు ఆయుధాలన్నీ ప్రకృతి ద్వారా ప్రయోగించుతున్నాడు, అందుకే ఆ తల్లికి అప్పచెప్పాడు. ఆయన మాత్రం స్వాత్మారాముడై ఆనందుడై ఆనంద స్వరూపుడై ఉన్నాడు. అది మనకి ఈ రూపంలో కనిపిస్తున్న ఒక అద్భుతమైన భావన. ఇక ఈ స్వామి యొక్క రూపముల్లో మళ్ళీ తర్వాత వర్ణించేవి ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః, నమస్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చవో నమః, నమస్సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః, నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః. ఇది ఇక్కడ ఒక అద్భుతమైన భావన ఉంది. అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః అనే దాంట్లో తీసుకోవాలి. గుర్రాల రూపంలో ఉన్నవాడు గుర్రములకు నాయకుడుల రూపంలో ఉన్నవాడు అని వర్ణించారు. సరే, గుర్రాలు అనే స్థూలార్థం వదులుదాం. గుర్రాలకి ఇంద్రియార్థములు ఉన్నాయి, ఇంద్రియములు అని అర్థం. ఇంద్రియాలను నడిపేవాళ్ళు, ఇప్పుడు గుర్రాలు నడిపేవాళ్ళు గొప్పవాళ్ళు అంటే గుర్రాలు నడిపేవాళ్ళే గొప్పవాళ్ళు అయితే ఆ గుర్రం కుంటిదైతే, అందుకు గుర్రాలు గొప్పవి కావాలి, గుర్రాలు నడిపేవాళ్ళు గొప్పవి కావాలి. అందుకు ఇంద్రియాలకి పటుత్వం ఉండాలి, ఇంద్రియాలను నడిపేటటువంటి చైతన్యానికి పటుత్వం ఉండాలి. అందుకే అశ్వముల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం, అశ్వపతుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అని. ఈ అశ్వముల రూపంలో ఉన్న రుద్రుడు ఎలా పనిచేస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః, స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః అనేది అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. స్వామి ఆసీనేభ్య కూర్చున్నటువంటి వాళ్ళ రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారము. ఇక్కడ బహువచనం ఇది. ఆసీనేభ్య కూర్చున్న వారి రూపంలో ఉన్నవాడు, శయానేభ్య పడుకున్న వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడు, స్వపద్భ్య నిద్రించే వాళ్ళ రూపంలో ఉన్నవాడు. శయాన అంటే సాగోరడు, స్వపద్భ్య అంటే నిద్రపోవడం, జాగ్రద్భ్య మెలకువగా ఉండడం, తిష్టద్భ్య నిలచి ఉండడం, ధావద్భ్య పరిగెత్తడం, ఇన్ని రూపాలతో ఉన్నవాడికి నమస్కారం. ఎంత గొప్పగా భావించారు చూడండి. అంటే పడుకున్నవాడు రుద్రుడే, లేచి నిల్చున్నవాడు రుద్రుడే, పరిగెత్తేవాడు రుద్రుడే, కూర్చున్నవాడు రుద్రుడే, సాగోరినివాడు రుద్రుడే అని వర్ణించడంలో సృష్టిలో ఏవైనా ఇన్ని ఈ రూపాలే మనకు కనిపిస్తాయి. ఇన్ని రూపాలతో రుద్రుడు కనిపిస్తున్నాడు అని నమస్కరించాలి. ఇక్కడ మరొకటి, వీళ్ళు బయట ఉన్నవాళ్లే కాదు, మన లోపల చైతన్యం ఇన్ని విధాలుగా పనిచేస్తుంది. మనలో కూడా ఆసీనేభ్య రూపంతో రుద్రుడు లేకపోతే కూర్చోలేం మనం. నేను కింద కూర్చోలేనండి, కుర్చీ వేస్తే కూర్చుంటాను, కింద భోజనం చేయలేనండి, టేబుల్ వేస్తే కూర్చుంటాను. ఎందుకంటే కాళ్ళు మడత పెట్టడం అనేటటువంటి కూర్చునే భంగిమలు కూడా తెలియని దేశాల నుంచి వచ్చిన సంస్కృతి అది.
వాడికి మనం మఠం వేసి కూర్చోగానే ఓ భలే కూర్చున్నాడే అనగానే అక్కడ యోగా సెంటర్ పెడతాం మనం. ఎందుకంటే వాళ్ళ మఠం వేసుకోవడం కూడా రాదు వాడికి. మన దేశంలో చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు, కాళ్ళు కీళ్ళు సాగేవన్నీ కూడా నిత్య జీవితంలో వ్యవహారంలో పెట్టారు. సరే, ఆసీనేభ్య, మనలో కూర్చునే శక్తిగా ఉన్న రుద్రుడికి నమస్కారం అనర్థం. ఈ ఆసీనేభ్య అని భగవచనం ఎందుకు వాడారంటే, ఆ కూర్చోవాలంటే ఇంద్రియాల్లో ఎన్ని సహకరించాలో చూడండి. ఇక్కడ వెన్ను సహకరించాలి, వెన్ను నుంచి తుంటే ఎముకల నుంచి తొడల వరకు, కేళ్ల వరకు, పాదాల కొన వరకు సహకరిస్తే గానీ మన ఆసీనేభ్య కాలం. పాపం కొందరు కూర్చోగలరు కానీ సాగోరలేరు, శయానేభ్య, అదో అవస్థ. ఆ లోపల రుద్ర చైతన్యం ఎన్ని విధములుగా పనిచేయాలో చూడండి. వాడు పూర్వకృత పాపముగా ఘోర రూపంలో కానీ పనిచేస్తే వాడు కూర్చోలేడు. కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ వ్యవస్థలు ఎందువల్ల వస్తాయి. శయానేభ్య, చక్కగా శయనించేవాడు నిద్ర కొందరికి పట్టదు, అందుకు నిద్ర రూపంలో ఉండేవాడు. అది కూడా మనలో నిద్రపుచ్చేవాడు కూడా ఉన్నాడు. అతడు నిద్రపుచ్చితేనే మనం నిద్రపోగలం. తల్లి ఎలాగైతే రాత్రిగానే పిల్లవాడిని నిద్రపోమ్మని పొద్దున్న ఎలా లేపుతుందో, ఇది తల్లి బయట లేపుతుంది. కానీ లోపల తల్లి లాంటి స్వామి మనల్ని నిద్రపుచ్చితేనే అసలు నిద్రపోతాం, లేకపోతే ఎన్ని జోల పడి నిద్రపోం. పోనీ అలా నిద్రపోతుంటే తల్లి మాత్రం నిద్రపోనిస్తుందా పిల్లాన్ని పొద్దుట లేపదు? ఆ తల్లి లేపినా లోపల వాడి నిద్ర లేపకపోతే వీడు లేవలేడు. వాడు ఆ లోపల ఒక్కసారి జాగ్రత్త రూపంలో లేపుతాడు. అందుకే మనం రాత్రి నిద్రపోగలుగుతున్నాం, పొద్దుట్లేస్తున్నాం. అంటే మనలో నిద్రపుచ్చి నిద్ర లేపే రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అది నమ స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమ. అలాగే తిష్టద్భ్య, ఇద్దరు చేయిస్తే గానీ నిలబడలేని అవస్థలు లేకుండా చేసేవాడు తిష్టద్భ్య. మనల్ని నిలబెట్టేటువంటి చైతన్యం లోపలుంది, అదే లేకపోతే నిలబడగలమా అండి? అంతేకాదు ధావద్భ్య, పరిగెత్తే శక్తి మనలో ఉంది. అంటే చైతన్యం అనేటువంటిది ఇంద్రియముల్లో ఎలా కదులుతుందో ఈ మంత్రాల్లో చూపిస్తున్నాడు. ఎంత అబ్జర్వేషను, దానిని ఈశ్వర స్వరూపంగా చూడడం అనేటువంటి స్థితి చూడండి. అందుకే ఈశ్వర నాట్యం అంతా ఇక్కడే కనిపిస్తుంది. నాట్యం అంటే ఇంకేంటండి? మనం ప్రతి వాడు డ్యాన్సరే, అవునా కదా అండి? ఎన్ని డ్యాన్సులో, ఎన్ని డ్యాన్సులో. ఆ డ్యాన్స్ అంటే మూమెంట్, చైతన్యం. చైతన్యం మూమెంటే డ్యాన్స్. అందుకు ఆసీనభ్య, శయానభ్య, తిష్టభ్య, కథావద్భ్య, పొద్దున్న లేచి ఒక డ్యాన్స్, కూర్చునో డ్యాన్స్, కదులుతూ డ్యాన్స్, వంగుని డ్యాన్స్, ఎన్ని ఇన్ని డ్యాన్సులు మన చేత చేయిస్తున్నవాడు డ్యాన్సర్ నటరాజు. వాడు ఇక్కడ ఉన్నాడు మనలో. కనుక మన లోపల ఈశ్వర చైతన్యం ప్రతి అణువులో డ్యాన్స్ చేస్తుంది ఇన్ని రూపములుగా. అందుకే నా శరీరం అనే స్టేజ్లో డ్యాన్స్ చేస్తున్న నర్తకుడు ఒకడున్నాడు అని తెలుసుకో. ఆసీనభ్యశయానభ్యశ్చవో నమః అని మొదలుపెట్టి స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః చెప్పి ఇలా నాట్యం చేసి ఆయనే చిదంబర సభాపతి అయిన నటరాజని సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః అని నటరాజ స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ నటరాజు మన బాడీలో ఈ మూమెంట్లన్నీ చూపించకపోతే సరిగ్గా లేవు. అందుకు ఘోర రూపములతో వీటిని పనిచేయడం మానించేయకుండా అఘోర రూపుడవే నా శరీరం అంతా కూడా పనిచేయవయ్యా అని దేహాన్ని అంత గొప్పగా ఈశ్వర చైతన్య క్షేత్రంగా దర్శించు గాని దేహాన్ని నిరసించకు. ఈ దేహం ఏముంటే పోయింది అన్నట్టుగా దేహాన్ని ఏనాడు చూడకూడదు. ఇది ఆయన నాట్యం చేస్తే స్టేజ్ ఈ దేహం. ఇందులో ఆ డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఆయన డ్యాన్స్ చేస్తున్నప్పుడు స్టేజ్ని ఎలా ఉంచుకోవాలో ఈ దేహాన్ని అంత పవిత్రంగా, అంత ఆనందంగా, అంత ఉల్లాసంగా ఉంచాలి. డ్యాన్స్ ఎందుకు చేస్తారండి? ఇట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్, అవును కదా? ఆనందం కోసం, ఉల్లాసం కోసం. అందుకే మన జీవితాన్ని ఆనందమయంగా గడపమని చెప్తుంది. ఏడుస్తూ ఏడుపు గొట్టుగా బ్రతకూడదు. ఈశ్వరుడు నాట్యం చేసే ఈ రంగంలో నీ శరీరంలో ఆసీనుడై శయానుడై ఆయనే ఉన్నాడయ్యా. ఆయనే లేకపోతే నిద్రపో, లేవలేవు, కూర్చోలేవు, నడవలేవు. ఇవన్నిటిగా నీలో నిత్యం నర్తిస్తున్న ఈశ్వర చైతన్యాన్ని చూస్తే నువ్వు ఆయనలో తన్మయుడవై ఆనందిస్తావు. ఆ ఆనందం అనుభవించమని ఇక్కడ చెప్తున్నాడు ఆ సభాపతి సొగసు. రేపు చూసుకుందాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే.